ఓం శాంతి. ఈరోజు మనం రమ్మాబాబా యొక్క లౌకిక కోడలు బృజేంద్ర దాది గురించి తెలుసుకుందాము. బృజేంద్ర దాది యొక్క లౌకిక పేరు రాధిక. ఎప్పుడైతే బాబాకి మొట్టమొదట సాక్షాత్కారాలు జరిగినాయో, శ్రీబాబా యొక్క ప్రవేశత ఉన్నదో, ఆ యొక్క దృశ్యాలను మొట్టమొదట దాది గారే చూశారు. బాబా యొక్క అంగు సంగులో ఉండేటువంటి సౌభాగ్యం దాదీ గారికి ప్రాప్తించినది. బాబా దాదీ గురించి మహావాక్యాలు ఇలా ఉచ్చరించారు. బచ్చి 84 జన్మల యొక్క రకరకాల నామరూపాలతో బ్రహ్మ యొక్క ఆత్మకి చాలా సమీప సంబంధంలో ఉంటారు అని. అందుకనే అంతిమ జన్మలో కూడా లౌకిక కోడల రూపంలో అతి సమీపమైన పాత్ర దాదీ గారికి లభించినది. బాబాతో పాటుగా కలకత్తా, సింధ్, హైదరాబాద్, కరాచీ, ఆబు యాత్రలు చేస్తూ అంతిమంలో బాబా దాదీ గారిని మహారాష్ట్ర జోన్ ఇన్ఛార్జ్ రూపంలో ముంబై సయానా సెంటర్లో ఉంచారు. మహారాజ కుమారిలు మరియు మహారాణిలలాగా ఉన్న మళ్ళా బ్రుజ్జుకోటిలో బెగ్గరి పాట్ వహించేటప్పుడు దాది ఉజ్జుల సమానంగా దృఢంగా ఉంటూ ఇంద్రుడి సమానంగా పరిస్థాగయ్యి ఇప్పుడు అడ్వాన్స్ పార్టీలో సేవలు అందిస్తున్నారు. దాది 1 జనవరి 1990లో తన పాత శరీరాన్ని వదిలి అవ్యక్త వతన్వాసీగా అయ్యారు. దాది శ్రీబాబా యొక్క ప్రవేశత కాకముందు కొన్ని సంవత్సరాల వరకు బ్రహ్మ బాబాకి కోడల రూపంలో తన జీవితాన్ని గడిపారు. ఆ సమయం యొక్క అనుభవాలను దాది తన మాటలలో ఈ విధంగా తెలియచేస్తూ వచ్చారు. రాజకులం యొక్క మహిళల కంటే కూడా నేను చాలా ఎక్కువ నగలు ధరించాను. దాదా మమ్మల్ని రాణుల కంటే కూడా చాలా బాగా చూసుకునేటువంటి వారు. ఒకసారి నేపాల్ రాజకులంలో వారికి తెలిసినది. దాదా తన ఇంటికి కోడలు తీసుకొస్తున్నారు, దాని సందర్భంగా అందరినీ కలుస్తున్నారు అని. ఎప్పుడైతే ఉదయ్పూర్ మహారాజుకి తెలిసిందో దాదా కలకత్తాలో కోడల్ని తీసుకొస్తున్నారు. వారు కూడా దాదాకి రాశారు. సింధుకి వెళ్లే సమయంలో తమ భార్య మరి కోడలు సహితంగా బికనీర్ నుండి వెళ్ళాలి అని. ఇద్దరి రాజుల యొక్క రాజకులంలోని మహిళలకు ఎప్పుడైతే నన్ను చూశారో వారు చాలా ఆశ్చర్యపోయారు. నేను వారికంటే ఎక్కువ నగను ధరించాను. నేను ఒక్కొక్క వేలుకు రెండు రెండు ఉంగరాలు ధరించాను. మరి అవి కూడా చాలా విలువైన వజ్రాలతో ఉండేవి. నా హారం కూడా వజ్రాలతో తయారైనది. ఇవన్నీ చూసి వారందరూ అనేవారు, బాబా కిరీటం లేని రాజు అని. మరి బాబా ఎంత దయాహృదయులు అంటే అంత దయాహృదయులు. కానీ ఏ విధంగా బాబా ఎక్కువ లేకువ అంతర్ముఖిగా అయ్యారో ఆ సమయంలో వారి మనసులో ఈ వస్తువులపైన ఆకర్షణ అనేదే లేదు. ఈ అలంకారాలన్నీ ఫీకాగా కనిపించేది. ఆఖరికి చరిత్రలో ఆ సమయం సువర్ణ అక్షరాలతో లిఖించేటువంటి ఆ సమయం రానే వచ్చింది. బాబా తన దయా హృదయము మరి రాజ సంస్కారాలు సాధారణంగా మరియు తోడుతోడు ఉన్నతమైన జీవిత ప్రణాళి దాదా రథాన్ని మాధ్య రూపంలో తీసుకోవటం జరిగినది. మామయ్య రూపంలో నాకు శ్రీకృష్ణ యొక్క సాక్షాత్కారం జరిగేది. బాబా అంతర్ముఖతగా మరియు తపస్య ఇవన్నీ కూడా నా జీవితంలో చాలా ప్రభావితం చేసినది. ఒకసారి విశేషంగా ఒక దృశ్యం నా ఎదురుగా కలిగినది. దాని తర్వాత నేను ఈశ్వర్య పరివారంలో నాయక పాత్ర కూడా మొదలైంది. ఒకసారి బాబా భోజనం చేస్తూ ఉన్నారు. నేను వారి ఎదురుగా భోజనం ప్లేట్ తీసుకుని వెళ్ళాను. నేను వెళ్ళటంతోనే ఎదురుగా నాకు దా బాబా కనపడకుండా బాబా స్థానంలో అలంకరింపబడిన కృష్ణుడు కనిపించారు. నేను ఆశ్చర్యపోయాను. ఇక్కడ కుర్చీలో కూర్చున్నది కృష్ణుడా లేదా దాదానా అని. ప్లేట్ ఒక చేతిలో పట్టుకొని ఉన్నాను. మరి నేను అటు ఇటు చూస్తూ ఉన్నాను. మొదట ఎప్పుడైతే నేను బాబా ఎదురుగా వెళ్ళానో అప్పుడు నేను ముసుగు వేసుకునేదాన్ని. కానీ ఎప్పుడైతే నేను ముసుగు వేసుకొని బాబాకి ఎదురుగా వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు కనిపించారు. ఆ సమయంలో నేను ముసుగు తీసేశాను. ముసుగు వేసుకోవాలనే ఆలోచన లేదు, ఎందుకంటే నా మామయ్య రూపంలో సాక్షాత్ భగవంతుడు స్వయంగా నన్ను కలవటానికి వచ్చినప్పుడు నేను ఎలా ముసుగు వేసుకుంటాను? నా ఆత్మిక నశ చాలా పెరిగిపోయింది. ఆ సమయంలో నాకైతే ఇంత జ్ఞానం లేదు. దాదాను చూడటంతోనే నాకు శ్రీకృష్ణుడి యొక్క సాక్షాత్కారం ఎందుకు జరుగుతుంది అని. ఈ జ్ఞానమైతే నెమ్మదిగా తర్వాత లభించినది. కానీ నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైనది. కొన్ని రోజుల తర్వాత నాకు విష్ణు యొక్క సాక్షాత్కారం జరిగినది. అలంకరింపబడి ఉన్న దివ్యమైన ప్రకాశమైన రూపం, చతుర్భుజం యొక్క రూపం, ఇవన్నీ అలౌకిక కథలతో నాకు నేను అలంకరించుకొని సహజంగానే వీటన్నిటి నుండి తొలగిపోయి ఆత్మీక రంగులో పూర్తిగా రంగరింపబడి ఉన్నాను. ఆ రోజులలో ఇంకొక విషయం కూడా జరిగినది. దాదా గురువులు కూడా చాలామంది వచ్చారు. దాదా వాళ్ళ రావటానికి 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. వారు ఒక పెద్ద సభను తయారు చేశారు. అందరూ ఆ సభలో కూర్చొని ఉన్నారు. కానీ దాదా నడవటం, లెగవటం అన్నీ చాలా అతీతంగా ఉన్నట్లు అనిపించినది. దాదా సాకారంగానే ఉన్నారు, అంటే శరీరధారీగానే ఉన్నారు. కానీ నాకు ఎలా అనిపించిందంటే వారి శరీరానికి దూరంగా ఉన్నట్లుగా అనిపించింది. గురువులకు ఉపన్యాసం నడుస్తూ ఉన్నది. కానీ దాదా సడన్గా సభ నుండి లేచారు. దీనికంటే ముందు ఎప్పుడు కూడా దాదా సభ నుండి ఇలా వెళ్ళిపోవటం చూడలేదు. నా అటెన్షన్ దాదా వైపు వెళ్ళినది. నేను జశోదాజీ, అంటే దాదా యొక్క ధర్మ పత్ని, దాదా దగ్గరికి పంపాను. జశోదాజీ వెళ్ళిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది, నేను కూడా వెళ్ళాలి అని. నేను దాదా రూమ్కి వెళ్ళాను. నేను దాదా దగ్గర కూర్చున్న తర్వాత యశోదా మాతాజీ గురువుల యొక్క సభలోకి వెళ్ళిపోయారు. నేను ఆ సమయంలో చూశాను దాదా అనగా బాబా యొక్క నేత్రాలలో ఎంత ఎరుపు ఎలా ఉన్నది అంటే లైట్ బల్బులు వెలుగుతున్నట్లుగా అనిపించినది. ఆయన ముఖమంతా కూడా పూర్తిగా ఎర్రగా మరియు రూమ్ అంతా కూడా ప్రకాశవంతంగా మారిపోయినది. ఇంతలో ఒక శబ్దం పైనుండి వస్తున్నట్లుగా నాకు అనిపించింది. ఎలా అంటే దాదా నోటి నుండి ఇంకెవరో మాట్లాడుతున్నట్లుగా. ఆ మాటలు మొదట నెమ్మదిగా ఉన్నాయి, తర్వాత నెమ్మదిగా పెద్దవిగా అవుతున్నాయి. ఆ శబ్దాలు ఇవే: నిజానంద స్వరూపం శివోహం శివోహం, జ్ఞాన స్వరూపం శివోహం శివోహం, ప్రకాశ స్వరూపం శివోహం శివోహం. ఆ తర్వాత దాదా యొక్క నయనాలు మూసుకుపోయినాయి. నాకు ఈ రోజుటి వరకు ఆ అద్భుతమైన దృశ్యాన్ని మర్చిపోలేకపోతున్నాను. ఆ శబ్దాలు కూడా మరవలేకపోతున్నాను. ఆ వాతావరణాన్ని వర్ణన చేయలేకపోతున్నాను. ఆ సమయం యొక్క అవ్యక్త స్థితి నన్ను బాగా ప్రభావితం చేసినది, మరియు నాకు చాలా బాగా గుర్తుకు వస్తూ ఉన్నది. ఒక అల, ఏదో ఒక శక్తి ఉన్నట్లుగా అనిపించినది. దాదా కళ్ళు తెరవటంతోనే కింద పైన ముందు వెనక రూమ్ అంతా కూడా నలువైపుల ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు. వారు ఏదైతే చూశారో ఆ స్మృతిలోనే లవలీనమై ఉన్నారు. నేను అడిగాను, బాబా మీరేం చూశారు అని. బాబా అన్నారు, ఎవరు ఉన్నారు? ఒక లైట్, ఒక శక్తి ఉన్నది. ఏదో ఒక శక్తి, ఏదో ఒక కొత్త ప్రపంచం. అది చాలా దూరంగా పైన నక్షత్రాల మాదిరిగా కొంతమంది ఉన్నారు. వారు ఎప్పుడైతే నక్షత్రాలు కిందకు దిగినాయో అవి రాజకుమారులుగా మారిపోతున్నాయి. కొన్ని రాజకుమారిగా మారుతున్నాయి. ఒక లైట్ మరియు మైట్ అన్నది నువ్వు ఇలాంటి ప్రపంచాన్ని తయారు చెయ్యాలి అని. కానీ వారు ఇంకా నాకేం చెప్పలేదు ఎలా తయారు చెయ్యాలి అని. నేను ఈ ప్రపంచాన్ని ఎలా తయారు చేస్తాను, వారెవరు ఉన్నారు, ఏ శక్తి ఉన్నది, ఇది దాదాకి ఇంకా కూడా తెలియలేదు. ఇప్పుడు మనం బ్రహ్మ బాబా యొక్క లౌకిక కూతురు నిర్మల శాంత దాది బృజేంద్ర దాది గురించి తన అనుభవాన్ని ఈ విధంగా వినిపిస్తున్నారు. దాది చెబుతున్నారు, మా పెద్ద అన్నయ్య కిషన్ దాదాకి వివాహం చేసే సంకల్పం బాబాకి ఎప్పుడైతే వచ్చినదో, బాబా ఇంటిలో మొదటి కోడలు తీసుకురావడానికి ఉన్నతమైన శ్రేష్ట సంకల్పం చేశారు. కోడలు ఎలా ఉండాలి అంటే మంచి చరిత్ర కలిగిన వారిగా, అందంగా, సరళంగా, సాత్విక ఆలోచనలు కలిగినటువంటి శ్రేష్టమైన ప్రఖ్యాతి కలిగిన పరివారం వారిగా కావాలని దాదా సంకల్పం చేశారు. బాబా అయితే మొదట ఒక అమ్మాయిని చూశారు. ఆర్థికంగా, సామాజిక దృష్టితో బాబా ఆ సమయంలో ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. స్వయం గౌరవాలతో అందరినీ గౌరవించేవారు. రాజా మహారాజులతో సంబంధం ఉన్నది. వీటన్నిటి కారణంగా కలకత్తాలో వజ్రాల వ్యాపారి బాబాను కెదర్పూర్కా నవాబ్ అని అనేటువంటి వారు, అంటే నవాబ్ ఇంటిలో మొదటి కోడలు ఎలా తీసుకురావాలి, చాలా రాజకుమారిలాగా ఉండాలి. రాధిక అనే ఒక అమ్మాయి ఆ సమయంలో అలౌకికమైన పేరు బృజేంద్ర దాది. కోడల రూపంలో తన ఇంటికి ఎలా వచ్చినది, ఇది కూడా ఒక కథ ఉన్నది. బాబా సంపన్నమైన ధనికుల పరివారంలో ఉండటం వలన బృజేంద్ర దాది యొక్క పరివారం కూడా తెలుసు. వారిది కూడా ఇదే వ్యాపారం. చిన్నప్పుడు బృజేంద్ర దాది ఒక స్వీట్ షాప్ నుండి స్వీట్ కొనుక్కొని వస్తూ ఉన్నారు. ఆమె తలపైన ఒక అందమైన టోపీ కూడా ఉన్నది. బాబా రాధిక పరివారంతో చూశారు, ఏమీ మాట్లాడలేదు, కానీ సంకల్పం చేశారు, ఈ అమ్మాయి కిషన్కి కోడల రూపంలో తీసుకొస్తే బాగుంటుంది అని. సమయం గడిచిపోయింది. రాధిక పెద్దగా అవుతూ ఉన్నారు. రాధిక వారి యొక్క పెద్ద అన్నయ్య బాబా మాట్లాడారు, నాకు మా ఇంట్లో కిషన్ కోసం రాధికను కోడల రూపంలో తీసుకురావాలనుకుంటున్నాను అని రాధిక వాళ్ళ పెద్ద అన్నయ్యతో బాబా అన్నారు. ఆ మాటలు వినటంతోనే వాళ్ళన్నయ్య 3 షరతులు బాబా ముందు ఉంచారు. అవి పూర్తి చేసినట్లయితే నేను మా సోదరిని మీ ఇంటికి పంపిస్తాను అని అన్నారు. ఆ 3 షరతులు, 1, ఆమె ఎప్పుడూ కూడా కాలు నేల మీద పెట్టకూడదు, కార్పెట్ పైనే నడవాలి అని. 2, ఆమె ఎప్పుడూ కూడా తన చేతితో వంట తయారు చెయ్యదు. 3, ఆమె రావటానికి వెళ్ళటానికి వెహికల్ ఏర్పాటు చెయ్యాలి అని. బాబా ఈ 3 షరతులు ఎలా స్వీకరించారు అంటే ఇవంత పెద్ద విషయం కాదు అన్నట్లుగా. ఎందుకంటే ఆ సదుపాయాలు ఎప్పటి నుండే బాబా ఇంట్లో ఏర్పాటు చేసే ఉన్నాయి. బాబా యొక్క దృఢ సంకల్పం యొక్క శక్తి చాలా అద్భుతం. ఆ సమయంలో బాబా వారు కలకత్తాలో ఉండేటువంటి వారు, కానీ రాధిక హైదరాబాదులో ఉండేది. లౌకిక అన్నయ్య చూడటానికి వెళ్ళటం కోసం కలకత్తా వీరింటికి వచ్చేటువంటి వారు. ఇంట్లో ఆ సమయంలో అన్ని నౌకర్లు, పనివాళ్ళు, గాడి అంటే అన్ని వెహికల్స్ ఉండేవి, కార్పెట్ కూడా ఉండేది. సడన్గా రావటం వలన ఇవన్నీ చూసి వాళ్ళ అన్నయ్య చాలా ఆశ్చర్యపోయారు. బాబా అతన్ని తన ఇంటి మొత్తం చూపించి ఖజానాలన్నింటినీ కూడా తెరిచి చూపించారు. ఒక అలమరిలో అనేక రకాలుగా ఒకటికంటే ఒకటి మించిన వజ్రాలు, రత్నాలు, మాణిక్యాలు, ముత్యాలు ఎంతో విలువైనటువంటివి ఉన్నాయి. బాబా ఒక్కొక్క అలమర తెరిచి చూపించి, ఇందులో ఒకదానికంటే ఒకటి అందమైన డిజైన్స్, బంగారపు నగలు, వాటిలో వజ్రాలు పొదగబడినటువంటి హారాలు ఇవన్నీ చూసి వారి అన్నయ్య ఆశ్చర్యపోయారు. బాబా ఇంటిలో వెండి యొక్క రకరకాల పాత్రలు మరి అలంకార సామానులతో నిండిపోయి ఉన్నది. కొన్ని అలమరలు ఎలా ఉన్నాయంటే అవి చూడటంతోనే ఆయనకు ఆశ్చర్యం కలిగినది. తెలివైనటువంటి వారైతే సైగతోనే అర్థం చేసుకుంటారని అంటారు కదా, అదేవిధంగా రాధిక వారి యొక్క అన్నయ్య ఇంకేమీ ఆలోచించలేదు. బాబా దగ్గర ఇంత ధనం ఉన్నదని ఏనాడు ఊహించలేదు. ఇంట్లో కోడల రూపంలో తీసుకురావటానికి ఏవైతే షరతులు ఉన్నాయో అవన్నిటినీ పూర్తి చేశారు. బాబా యుక్తిగా వీటన్నిటిపైన విజయాన్ని పొందారు. రాధిక వాళ్ళ అన్నయ్యకి చాలా సంతోషం కలిగినది. తర్వాత సమాచారం అంతా కూడా వాళ్ళ పరివారం వారికి తెలియచేశారు. సంతుష్టంగా ఉన్నారు. ఒకరోజు రాధిక చిన్నప్పుడు బాబా ఎవరినైతే చూశారో ఇప్పుడు ఆమె కోడలి రూపంలో బాబా ఇంటికి రావటం జరిగినది. చూడండి, బాబా యొక్క దృఢ సంకల్ప శక్తి ఎంత అద్భుతమైనది. ఈ విధంగా కోడల రూపంలో నేను వారి యొక్క పరివారంలో సంతోషంగా అడుగు పెట్టాను. కోడలతో పాటు కూతురు యొక్క పాత్ర కూడా నేను పోషించాను. బాబా యొక్క లౌకిక అలౌకిక పరివారంతో చివరి వరకు ఉన్నాను. ఓం శాంతి. ఓం శాంతి. బృజేంద్ర దాది గురించి బ్రహ్మకుమార్ రమేష్ భాయ్ ముంబై ఈ విధంగా తన అనుభవాన్ని వినిపిస్తున్నారు. దాదా ఇంట్లో సత్సంగం నడుస్తుంది. గురు లాల్జీ మహారాజ్ ప్రవచనాలు ఇస్తున్నారు. వచ్చినటువంటి అతిథులు మరి భక్త జనం శాంతిగా ఆ ఉపన్యాసాన్ని వింటూ ఉన్నారు. భారతీయ తత్వజ్ఞానం గురించి వినిపిస్తూ ఉన్నారు. ఆ సభ మధ్య నుండి దాదా లేఖరాజ్ సడన్ గా లేచారు. అది అందరూ కూడా ఆలోచించటం జరిగినది. సాధారణంగా ఏ కార్యంలో కూడా బాబా ఇలా లేవరు అని. కానీ ఆ స్థానం నుండి లేవటంతో దాదా లేఖరాజ్ యొక్క లౌకిక కోడలు రాధికాకి మనసులో అనుమానం కలిగినది. దాదా ఎందుకు లేచారు అని, ఏదైనా వస్తువుకి అవసరం ఉన్నదేమో అని, ఈ కారణంగా లేచి ఉండవచ్చు అని దాదా వెనక వెనకనే వెళ్లారు. ఒక అసమాన ప్రేరణ ఆమెకు కలిగినది. ఆ సభలో పితాశ్రీజీ యొక్క లౌకిక యుగల్ యశోదమాత కూడా ఉన్నారు. లౌకిక కొడుకు కూతుర్లు అందరూ కూడా కూర్చుని ఉన్నారు. అందరూ కూడా పితాశ్రీ లేవటాన్ని చూశారు. కానీ రాధిక యొక్క భాగ్యంలో రాసి ఉన్నది పితాశ్రీ వెనక వెనకనే వెళ్లారు. మొట్టమొదట రావటం దృశ్యాన్ని చూసేటువంటి సౌభాగ్యం ఆమెకే లభించినది. ఆ రూమ్లో ఆమె ఏం చూశారు అంటే, పితాశ్రీజీ నెమ్మదిగా గంభీరంగా ట్రాన్స్ స్థితిలోకి వెళ్ళిపోవటం, బాబా నోటి నుండి దివ్యమైన ప్రకాశం రావటం, మొత్తం రూమ్ అంతా కూడా దివ్యమైన ప్రకాశంతో వెలిగి ఉండటం, వాతావరణం అంతా శీతలంగా శక్తివంతంగా అవ్వటం, మృదువుగా వాతావరణము ఉండటం, తేజస్వి ప్రకంపనాలతో నిండి ఉండటం, మంగళమయమైన వాతావరణం ఉండటం, ఇలాంటి శుభమైన క్షణాలలో దాదా లేఖరాజు సాధారణమైన తనువులో పరంపిత పరమాత్ముడు ప్రవేశించారు. పరంధామం నుండి ఇప్పటి వరకు సూక్ష్మమైన రూపంతో మరియు సాక్షాత్కారాల మధ్యంలో కార్యం చేసేటువంటి పరమాత్ముడు ప్రకృతిని ఆధారంగా తీసుకుని సాకార రూపాన్ని నిమిత్తమైన తనువులో ప్రవేశించి మొట్టమొదట ఉచ్చరించారు నిజానంద స్వరూపం శివోహం శివోహం అని. ఆ దివ్యమైన అవతరణ భగీరథుని యొక్క తనువులో ఉన్నటువంటి గంగ పట్ల శాస్త్రాల్లో కూడా మహిమ ఉన్నది కదా. ఆ యథార్థమైన రూపాన్ని మొట్టమొదట చూడటానికి నిమిత్తంగా రాధికా గారు అయ్యారు. అనగా పరమాత్మని యొక్క దివ్యమైన అవతరణ మొట్టమొదట చూసేటువంటి అదృష్టం భాగ్యం రాధిక అనగా బ్రిజేంద్ర దాది గారికి జరిగినది. జ్ఞాన సాగరం పరమాత్మ నోటి నుండి వచ్చినటువంటి ఆది జ్ఞాన రత్నాలను వినేటువంటి అనగా జ్ఞాన గంగగై రాధిక గారు ఉన్నారు. ఆ తర్వాత పరంపిత పరమాత్ముడు ఎప్పుడైతే అందరూ సమర్పిత సోదర సోదరీలు కొత్త జీవితానికి కొత్త పేర్లు ఇచ్చారో అప్పుడు రాధికా గారికి కొత్త దివ్యమైన జీవితానికి పేరు బృజేంద్ర అని పెట్టారు. ఈ రకంగా సంఘమయుగంలో మొదట సాక్షాత్కారం యొక్క సౌభాగ్యాన్ని పొందినటువంటి వారు దాది బృజేంద్రజీ. తప్పకుండా సత్యయుగంలో కూడా మొదటి సాక్షాత్కారం చేసుకున్నది కూడా వారే. బ్రహ్మ రూపాన్ని మొదట దివ్య దర్శనం చేసుకున్నటువంటి వారు బృజేంద్ర దాది. బ్రహ్మ నుండి విష్ణువుగా మరి విష్ణువు నుండి బాలుడి యొక్క రూపంలో శ్రీకృష్ణుడి యొక్క మొదటి దర్శనం కూడా చేసుకున్నది వారే ఉన్నారు. ఈ విధంగా నా యొక్క అనుమానం ఉండేది భవిష్యత్ డ్రామా అయితే భాగ్య విధాత పరమాత్మనికి తెలిసే ఉంటుంది మళ్ళా ఎందుకు ఇలా చేస్తున్నారు అని. త్యాగమిక పరీక్షలో కూడా దాదీ గారు సంపూర్ణంగా సఫలమయ్యారు. డ్రామా యొక్క విభిన్న పరిస్థితులు దృశ్యాలు ఎదురుగా వస్తూ వచ్చినాయి. చాలామంది ఆత్మలు సమర్పితమై ఉన్నారు. బృజేంద్ర దాదీ కూడా తమ సర్వస్వాన్ని సమర్పితం చేశారు. అందరూ అనుకునేటువంటి వారు అక్కయ్యలకి నగలంటే చాలా ఇష్టము అని. బృజేంద్ర దాదీ దగ్గర కూడా వజ్రాలు ముత్యాలు బంగారంతో ఉన్నటువంటి నగలు చాలా ఉండేవి. దాదీకి ఇద్దరు లౌకిక పిల్లలు కూడా ఉన్నారు. కఠినమైన పరిస్థితుల కోసం లేదా అమ్మాయి వివాహం కోసం వివాహ సమయంలో కోడలకు ఈ నగలు ఇవ్వాలి అనే అనుకొని ఆ నగల్ని కానీ ధనాన్ని కానీ ఏది కూడా తన దగ్గర ఉంచుకోలేదు. త్యాగమిక పరీక్షలలో మరి నష్టమోహక పరీక్షలలో సంపూర్ణంగా సఫలతని వారు పొందారు. త్యాగాన్ని కూడా త్యాగం చేశారు. అనగా ఎప్పుడూ కూడా త్యాగాన్ని వర్ణన చెయ్యలేదు, జ్ఞాపకం కూడా చెయ్యలేదు నేనింత త్యాగం చేశాను అని. ప్రపంచంలో వారు కొంచెం త్యాగం చెయ్యగానే దానిని వర్ణన చేస్తారు, మహిమ చేస్తారు. మరి దాది బృజేంద్ర దాది నుండి నేనైతే ఇదే నేర్చుకున్నాను, నిమిత్తంగా అయ్యి ఎలా త్యాగాన్ని కూడా త్యాగం చేశారు అని. ఈశ్వర్య సేవలో ఎన్నిటినో సహించారు. ఈ జ్ఞాన గంగ జీవన యాత్ర ముందుకు వెళ్తూనే ఉన్నది. స్థాపన యొక్క ఆది కాలంలో అనగా 1937 నుండి 1952 వరకు 16 సంవత్సరాలలో వారు యజ్ఞ కార్య వ్యవహారాలను అతక్ సేవ చేశారు. డ్రైవర్గా అయ్యి బస్సును కూడా నడిపించారు. మరి ఎప్పుడైతే బస్ యాక్సిడెంట్ అయిందో అప్పుడు దేశ విదేశాలలో ఇదే సమాచారం ప్రింట్ చేశారు. భారతదేశంలో మహిళలు జాగృతి అయి ఉన్నారు, కొంతమంది స్త్రీలు బస్సును కూడా నడిపిస్తున్నారు అని. ఈశ్వర్య సేవ కోసం ప్రతి చోట సూక్ష్మ కార్యంలో ఎల్లప్పుడూ తమకి తాను ముందు ఉండేటువంటి వారు. శ్రీమతాన్ని పాలన చెయ్యటంలో ఎప్పుడు నిర్లక్ష్యం చూడలేదు, ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండేవారు. మరి ఎప్పుడైతే 1953 నుండి ఈశ్వర్య సేవార్థం నిమిత్తంగా జ్ఞాన గంగగా అయ్యే విభిన్న స్థానాలలో పితాశ్రీ ఎక్కడికి పంపిస్తే అక్కడికి బృజేంద్ర దాది మరియు పుష్పశాంత దాది వెళ్ళేటువంటి వారు. ఈ విధంగా ఈ ఇద్దరు దాదీలు బాంబేకి వచ్చారు. భారతదేశం మొదట ఈశ్వరీయ సేవలో సహాయకులుగా కూడా ఉన్నారు. మాయావి బాంబే నగరంలో అనేక కష్టాల్ని సహించారు. బాంబేలో 4 అడుగుల స్థలం లభించటం కూడా చాలా కష్టంగా ఉండేది. మొదట్లో రుంగట్ హౌస్, కోటారి మైదానం, దివ్య యాంత్ర, అమిచన్ మిషన్, వాట్రాలు మిషన్ ఇలాంటి స్థానాలలో సేవలు చేయటం కోసం నిమిత్తంగా బ్రిజేంద్ర దాది అయ్యారు. దక్షిణ బాంబేలో ఈశ్వరీయ సేవ పెరుగుతూ వచ్చినది. కానీ ఇప్పుడు ఉత్తర బాంబేలో కూడా దైవీ వృక్షాన్ని పెంచాలి అని ఆ కారణంగా నిరోత్తం నివాసులో 3 అడుగుల స్థలాన్ని మొట్టమొదట రెంట్కి తీసుకున్నారు. మరి ఆ స్థానంలో విరాజమానమై ఉన్నటువంటి బ్రిజేంద్ర దాది ఈ దైవీ గుల్దస్తాన్ని పెంచుతూ వచ్చారు. ఈ రకంగా బాంబేలో అనేక స్థానాలలో ఈశ్వరీయ సేవలు వృద్ధి చేశారు. బాంబే బయట పూనా ఇలాంటి స్థానాలలో కూడా ఈశ్వరీయ సేవను పెంచారు. దాని పరిణామ స్వరూపం ఒక విస్తృతమైన జోన్ తయారైంది. దానికే మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్ జోన్ అని పేరు ఉన్నది. మొట్టమొదట దాది పుష్పశాంత దాది మరియు ఆ తర్వాత బ్రిజేంద్ర దాది ఈ జోన్కి ముఖ్య ఇన్ఛార్జిగా అయ్యారు. అన్ని కార్య వ్యవహారాలు చివరి వరకు నడిపిస్తూనే వచ్చారు. యజ్ఞమిక ప్రతి ఈశ్వరీయ సేవలో సంపూర్ణ సహయోగాన్ని ఇచ్చారు. దాది యొక్క ప్రతి ప్రసంగం యథార్థంగా వర్ణన చేసేవారు. యజ్ఞమిక ఇతిహాసాన్ని ముఖ్యమైన పాత్రదారులలో కూడా ఒకరు ఎలాంటి పాత్రని వహించారు అంటే చరిత్రతో తమ యొక్క పేరు సువర్ణ అక్షరాలలో లిఖితమై ఉన్నది. ప్రతి ప్రసంగాన్ని యథార్థమైన వర్ణన చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో వారు చాలా తేజస్వీగా దివ్యంగా వర్తమానం ఇప్పుడు భూతకాలమైనది. ఆ భూతకాలాన్ని యథార్థంగా అందరికీ తెలియచేస్తూ వచ్చారు. నేను కూడా ఎప్పుడైతే ఈ దైవీ పరివారం వారిగా అయ్యానో నా కోసం కూడా బ్రిజేంద్ర దాది యొక్క లక్షయమూర్తిగా ప్రేరణామూర్తిగా నాకు తయారయ్యారు. నేను కూడా వర్తమానం ప్రతి క్షణం అమూల్యమైన క్షణంగా భావించేవాణ్ణి. ప్రతి క్షణం సాక్షిగా దాది తోడుగా వర్తమాన భూతకాలాలు తయారైనాయి. అప్పుడు నేను రావటంతోనే నాకు అన్నయ్యలు అక్కయ్యలు సాక్షాత్కారం చేయించారు. మరి మహిమ కూడా జరిగినది. ఆ సమయం ఏదైతే ఉన్నదో ఎలా గడిచిపోయిందో అని. దాది మాతృత్వం యొక్క పాలన ఇచ్చేవారు. బ్రిజేంద్ర దాదీలో ప్రతి ఒక్కరి పట్ల మహానత ఉండేది. మరి గుణాన్ని గుర్తించటంలో ఎల్లప్పుడూ సఫలీకృతమయ్యేవారు. ఎల్లప్పుడూ తన తోటి వారిని ముందు ఉంచేటువంటి వారు. ఎలాగైతే తల్లి తన పిల్లలకి పాలన చేసే పిల్లల్ని ముందుంచేవారో అలాగే ప్రేరణామూర్తులుగా అయ్యారు, మార్గదర్శకులుగా అయ్యారు. ఇలాంటి బ్రిజేంద్ర దాదిని ఎల్లప్పుడూ మాతృత్వ పాలన యొక్క కర్తవ్యం నాకు చాలా బాగా నచ్చినది. అనేక మంది అక్కయ్యలు కూడా ఆదర్శమైన శిక్షకులుగా అయ్యారు. వారి యొక్క జీవితాన్ని ఈశ్వరీయ సేవలో సమర్పితం చేయటానికి నిమిత్తంగా అయ్యారు. అందరి పట్ల శుభమైనటువంటి ఆలోచన ఉండేటువంటిది. చిన్నప్పటి నుండి లౌకిక విద్య యొక్క అభ్యాసం అంత ఎక్కువగా దాది చెయ్యలేదు. కానీ ఎల్లప్పుడూ ఆదర్శమైన విద్యార్థిగా అయ్యి లౌకిక విషయాల పట్ల కూడా అర్థం చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండేది. పరిణామ స్వరూపం ఇంగ్లీష్ భాష శబ్దంలో యథార్థమైన ప్రయోగం చేసేవారు. ఎల్లప్పుడూ ప్రతి విషయం యొక్క గుహ్యతలోకి వెళ్ళి ఆది మరి అంతం అర్థం చేసుకోవటానికి ప్రయత్నించారు. పరిణామంగా వారి యొక్క శుభమైన ఆలోచనలు మరి శుభమైన సలహాలలో విశేషమైన బలం ఉండేటువంటిది. ఏదైతే శుభమైన సలహా పొందుతారో, ఎవరైతే శుభమైన సలహాను పొందుతారో వారి యొక్క అడుగులు సహాయత నిండుతూ ఉండేది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాన్ని పొందేవారు. ఆస్తమా రోగం దాదీకి ఉండేది, కానీ ఆస్తమా కారణంగా అసహాయకులుగా ఏం కాలేదు. తన కర్తవ్యాన్ని ఎల్లప్పుడూ నిలబెట్టుకుంటూనే ఉండేవారు. ఈ అనారోగ్యం కారణంగా ఆ తర్వాత వృద్ధావస్థలో ఉండటం వలన శారీరక రూపంతో బ్రిజేంద్ర దాదీజీ మానసికంగా ఎల్లప్పుడూ అందరితోనూ తోడుగా ఉండేవారు. ఒకే చోట ఉంటూ కూడా ఈ విశాలమైన జోన్ యొక్క అనేక ఈశ్వర్య సేవా కేంద్రాన్ని సంభాలించటంలో ఎల్లప్పుడూ మార్గదర్శకులుగా ఉండేవారు. దాదీజీలో ఇంకొక విశేషమైన విశేషత ఉండేది. ఏ విషయమైన నిర్ణయం తీసుకునేటప్పుడు వారికి పాలన చేసి చేయించటంలో ఎల్లప్పుడూ అందరికీ సహాయకులుగా ఉండేవారు. అందుకనే ఎప్పుడు కూడా నిర్ణయం అనుసారంగా కార్యం చేయటంలో భయపడలేదు. ఎలాంటి ఆలోచన దాదీలో మార్పు రాలేదు. వర్తమాన ప్రపంచంలో కార్యం చేయటానికి చాలాసార్లు భయపడుతూ ఉంటారు, కానీ దాదీజీ ఎల్లప్పుడూ విఘ్న వినాశక రూపంలో అందరికీ సహయోగిగా పూర్తిగా ఉన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాన్ని పొందటంలో, ప్రతి విషయంలో పొదుపు చేయటంలో నిమిత్తంగా ఉన్నారు. ఇలా ప్రసంగాలలో కూడా చాలా పెద్ద పెద్ద లైన్లు ఉన్నా వాటి యొక్క వర్ణన తన జీవిత కథల రూపంలో ఉండేవి. ఈ చిన్న విషయాన్ని శ్రద్ధాంజలి రూపంలో నేను దాదీ ముందు ఉంచాలి అని అనుకుంటున్నాను. దాదీ ఎలాంటి వారు అంటే గుణమూర్తులు ఉన్నారు, దివ్యమైన చైతన్యమూర్తి ఉన్నారు. వారి యొక్క మహిమ దైవీ పరివారంలో చాలా సమయం వరకు ఎల్లప్పుడూ చేస్తూనే ఉంటారు. దాదీ గారి యొక్క త్యాగి తపస్వి జీవితాన్ని 25 సంవత్సరాల వరకు సాక్షిగా ఉండి మహారాష్ట్ర జోన్ నిమిత్తమైనటువంటి బ్రహ్మకుమారి సంతోష్ బెహెంజీ తన యొక్క మాటలలో ఈ విధంగా వర్ణించారు. దాదీ కేవలం బాబా పట్లనే కాదు, కానీ బాప్దాదా పట్ల ఏదైతే నిశ్చయం ఉన్నదో అది అఖండంగా ఉన్నది. ఎప్పుడు కూడా అది ఖండితం అవ్వలేదు. బాప్దాదా ఒకరికంటే ఇంకొకరు వేరుగా ఏమీ లేరు అనుకునే భావించేవారు. ఏ విధంగా శరీరం మరియు ఆత్మ కంబైన్డ్గా ఉన్నదో అలాగే బాబా మరియు దాదా కూడా ఎల్లప్పుడూ కంబైన్డ్గా ఉండారు. ఇలాంటి నిశ్చయం స్థిరంగా దాదీకి ఉండేది. బాబా యొక్క శాంత స్వభావం దాదీ తెలియచేసేటువంటి వారు. లౌకిక జీవితంలో కూడా బాబా చాలా అందరితో కలుపుకునేతనం ఉండేది, మరి అందరితో స్నేహిగా ఉండేవారు. వారికి నేర్పించేటువంటి విధానం కూడా చాలా అతీతంగా ఉండేది. బాబాకి కూడా యశోదా మాతాజీనే నేర్పించారు. యశోదా మాతాజీ ఎల్లప్పుడూ భక్తిలోనే లీనమై ఉండేవారు. ఒకసారి తమ పరివారం సహితంగా కలకత్తాని తిరగటానికి వెళ్లారు. యశోదా మాతాజీ అక్కడ భక్తులు ఎంత లీనమైపోయారు అంటే ట్రైన్ సమయం ఏదైతే ఉన్నదో అది కూడా తెలుసుకోలేకపోయారు. ఆ సమయంలో కార్లు కూడా లేవు. బాబా మరలా గుర్రపు బండిని పంపించారు. మొత్తం పరివారం సామాన్లు సైతంగా స్టేషన్కి చేరుకున్నారు. చూసేసరికి ఎదురుగానే ట్రైన్ వెళ్లిపోతూ ఉన్నది. బాబాకు తెలుసు ట్రైన్ వెళ్లిపోయింది అని, కానీ ఇది తెలిసినప్పటికీ కూడా నేర్పించటం కోసం బాబా స్టేషన్కి తీసుకుని వెళ్లారు. అయినా కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. యశోదా మాతాజీ అన్నారు, అరే ట్రైన్ ఎదురుగానే వెళ్ళిపోతూ ఉన్నది అని. బాబా కేవలం నవ్వి ఊరుకున్నారు, మాట్లాడలేదు. ఎలాంటి సమయంలోనైనా కూడా ఈ నేర్పించటం కోసం బాబా అందరికీ ఇదే చెప్పేటువంటి వారు. సామాన్లు సైతంగా అందరం స్టేషన్ నుండి మళ్ళా తిరిగి తిరిగి వచ్చేసాం. టికెట్ వేస్ట్ అయింది. నెక్స్ట్ మళ్ళా జర్నీ నెక్స్ట్ రోజునికి ఏర్పాటు చేయటం జరిగినది. అయినప్పటికీ బాబా ఎంత శాంత స్వభావం అంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అన్నిటినీ కూడా సాక్షిగా చూశారు. మొదటి నంబర్ యొక్క ఆత్మను అంతిమ జన్మ వరకు రాయల్టీ యొక్క సంస్కారాలు ఉంటూనే ఉంటాయి, ఎక్కడికి పోవు. స్వయం కోసం తక్కువలో తక్కువ ఖర్చు ఉపయోగించుకునేవారు. దాది యొక్క జీవితం అతి త్యాగంతో ఉండేటువంటిది. సంతోష్ బేంజీ చూసేటువంటి వారు వారి యొక్క మూల మంత్రం ఇదే ఉన్నది, తక్కువలో తక్కువ సాధనాలతో తమ జీవితాన్ని నడిపించాలి అని. దాది అనేటువంటి వారు మనం మన కోసం ఉపయోగించినట్లయితే భవిష్యత్తులో అవి తగ్గిపోతాయి అని. దాది ఆస్మ చాలా ఎక్కువగా ఉండేటువంటిది. ఎల్లప్పుడూ ఇదే ఆలోచించేటువంటి వారు దాది కోసం ఏదైనా పళ్ళు తీసుకొని రావాలి అని. కానీ దాది అనేటువంటి వారు నా కోసం పళ్ళు అవసరం లేదు అని. స్వయం కోసం చాలా తక్కువ ఖర్చు పెట్టేవారు, ఎక్కువ ఖర్చుని ఇష్టపడేవారు కాదు. సేవ కోసం ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టండి, కానీ నా కోసమైతే ఎక్కువ ఖర్చు పెట్టకండి అని అనేటువంటి వారు. దాది మహారాష్ట్ర మరి చుట్టుపక్కల ఉన్నటువంటి సేవా కేంద్రాల యొక్క అభివృద్ధికి నిమిత్తంగా ఉన్నారు. ఎప్పుడైనా వేరే చోట సేవా స్థానానికి వెళ్ళాలి అంటే ట్రైన్లోనే వెళ్ళేవారు. ముంబైలో ట్రైన్ల యొక్క సదుపాయం చాలా ఉండేది. వారి ద్వారానే త్వరగా చేరుకునేటువంటి వారు. అన్నయ్యలు అక్కయ్యలు అడిగేటువంటి వారు, మీరు ఇంత పెద్ద దాది ఉన్నారు, మీరు ట్రైన్లో ఎందుకు వెళ్తున్నారు అని. దాది అనేవారు, నేనైతే వెళ్ళగలను కాబట్టి ట్రైన్లోనే వెళ్తాను అని అనేవారు. అందరికీ ఎలా అనిపించేది అంటే ఇంత చిన్న చిన్న అక్కయ్యలు కారులో వెళ్తూ ఉన్నారు, అయినా దాది మాత్రం ట్రైన్లోనే ఎందుకు వెళ్తున్నారు. వారు చాలా చాలా త్యాగి జీవితాన్ని గడిపారు. బాబాతో కనెక్షన్ ఎప్పుడు జోడింపబడే ఉంటుంది. మా దాది అందరికీ తల్లిలాగా ప్రేమనిచ్చేటువంటి వారు. దీని కారణంగా మేమందరం కూడా లౌకిక సంబంధికుల యొక్క జ్ఞాపకం మాకు వచ్చేది కాదు. మాకు లౌకిక తల్లితో చాలా మోహం ఉండేది. ఎలా అంటే దాది యొక్క పాలన లభించటంతో ఆ మోహమే తెగిపోయింది. ఎంత ప్రేమనిచ్చారు అంటే దాది మేమెప్పుడూ స్వయం ఎందులోనూ చిక్కుకోలేదు. మొత్తం కనెక్షన్ బాబాతోనే ఉంచుకున్నాం. దాది యొక్క ఆరోగ్యం సరిగా లేని కారణంగా దాదీతో సంబంధితమైనటువంటి వారందరము సేవలలో ఎల్లప్పుడూ సంపన్నంగా ఉండేవారిమి. దాది ఎప్పుడూ కూడా తనకి తాను పెద్దవారిమి అని భావించేవారు కాదు. ఏ విషయం ఉన్నా ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా ప్రకాశ్మన్ దాదీని అడగండి అని అనేవారు. మేము ప్రకాశ్మన్ దాదీని అడిగితే, అరే మీరు నన్ను అడుగుతున్నారెందుకు, మీ దగ్గర అంత పెద్ద దాది ఉన్నారు, వారిని అడగండి అని అనేవారు. ఈ రకంగా వారిద్దరి మధ్య అపారమైన ప్రేమ ఉండేది, విశ్వాసం ఉండేది, ఒకరినొకరు ముందు ఉంచుకునేటువంటి వారు. ఈ విషయాల నుండి మేము చాలా నేర్చుకోవటానికి లభించినది. ఎలా అయితే మేము సత్యయుగం యొక్క మహిమ చేస్తారు కదా, శ్రీ లక్ష్మి శ్రీ నారాయణలోని తన పిల్లలకు రాజ్యం ఎలా నడిపించాలి ఇవన్నీ నేర్పించారు అని. అయితే మేము ప్రాక్టికల్గా చూసాం దాది స్వయంగా వెనక ఉంటూ కూడా మమ్మల్ని ఎల్లప్పుడూ ఎలా ముందుకు తీసుకువెళ్లారు అని. దాది యొక్క స్వభావం ఎల్లప్పుడూ హర్షితంగా ఉండేది. ఎప్పుడైతే కరాచీల క్లిప్టన్లో మేము ఉన్నామో సముద్రం ఎదురుగా బాబా యొక్క బంగ్లా ఉండేది. అప్పటి నుండి దాదీకి కొంచెం ఆస్మా యొక్క అనారోగ్యం ఉన్నది. ఆ సమయంలో ఇన్ని మందులైతే లేవు. దాదీకి ఆ సమయంలో అనారోగ్యం బాగా ఉండేది. ఎంత కష్టం ఉన్నా కానీ ఆ కష్టాన్ని ఫీలింగ్ చేసేవారు కాదు. వారి యొక్క ముఖం ఎల్లప్పుడూ హర్షితంగా ఉండేది. హర్షిత ముఖం యొక్క నేచర్ ఉండేది. బాబా యొక్క శ్రీమత్తాన్ని ఎప్పుడు కూడా ఉల్లంఘించేవారు కాదు. వారి యొక్క జీవితం చాలా నియమాలతో ఉండేది. ఏదేమైనా కానీ, ఏం చేయాల్సి వచ్చినా కానీ ప్రతి పరిస్థితులలో బాబా యొక్క శ్రీమతం పైనే నడిచేవారు. ఇలాంటి దృఢ నిశ్చయం కలిగిన వారు దాది. బాబాలో శ్రీకృష్ణుని యొక్క సాక్షాత్కారం, విశ్వ ఆత్మలందరిలో నుండి దాది ఎంత పద్మాపదం భాగ్యశాలి ఆత్మ అంటే, వారు భగవంతుని యొక్క అవతరణ చూశారు. చూసిన తర్వాత పక్కా నిశ్చయం చేసుకున్నారు బాబా సాధారణమైన వారు కాదు అని. ఎప్పుడు కూడా బాబా ఎదురుగా వెళ్ళినా ఇతడు బాబా అనే విధంగా చూసేవారు కాదు, శ్రీకృష్ణుడు అనే విధంగా చూసేవారు. మొదటైతే కృష్ణుణ్ణి భగవంతుడందరూ ఒప్పుకున్నారు. అందుకనే పూర్తిగా నిశ్చయం ఉన్నది. మరి మనసుల్లో పూర్తిగా త్యాగ భావన కూడా నిండి ఉన్నది. త్యాగంలో కూడా మొదటి నంబర్ నిమిత్తంగా ఉన్నారు. నగలను త్యాగం చేయటంలో అందరికంటే ముందు దాదీనే ఉన్నారు. దాదీ వినిపించారు. ఎప్పుడైతే బాబా సమర్పితం అయ్యామో ఆ రోజుల్లో ఒకసారి నేను మరియు మమ్మ తోటలో నడుస్తూ ఉన్నాం. అప్పుడు కొంతమంది గవర్నమెంట్ అధికారులు బాబాని అడగటానికి వచ్చారు. ఈ మాతలు కన్యలు అన్నిటినీ వదిలి మీ దగ్గరికి వచ్చారు, మీరు వారికి ఏమిస్తున్నారు అని. బాబా అన్నారు, నేనైతే నగల్ని ఇవ్వటం లేదు, బట్టల్ని ఇవ్వటం లేదు. ఇవన్నీ పెద్ద పెద్ద ఇళ్లలో వారు, వీళ్ళందరూ పెద్ద పెద్ద ఇళ్లలో వారు సదుపాయాలతో పాలింపబడి ఉన్నారు. ఇక్కడైతే చాలా సాదా జీవితంతో ఉన్నారు. అయితే వీరికి ఇక్కడ కేవలం ఈశ్వరీయ సుఖమే ఆకర్షణే తీసుకుని వచ్చింది. బాబా ఈ మాటలు మా చెవుల వరకు వచ్చినాయి. నేను అన్నాను, మమ్మ చూడండి బాబా మన గురించి ఏమంటున్నారు అని. మరి మనమేం చేస్తున్నాము అని. ఎందుకంటే నేను ఆ సమయంలో చాలా విలువైనటువంటి నగల్ని ధరించాను. నా మనసులో ప్రేరణ కలిగినది, ఇప్పుడు ఇక ఈ నగల్ని నేను ధరించకూడదు అని. ఇంకంతే, ఆ సమయం నుండి నేను ఆ నగల్ని తొలగించేశాను. మాకు తెలుసు ఆ జమానాలో ఇంట్లో అత్తగారు ఉంటూ కూడా అత్తగారిని అడగకుండా కోడలు ఎప్పుడు కూడా నగలు తీయకూడదు. ఒకవేళ తీసినట్లయితే ఎంతో సహించాల్సి వస్తుంది. అయినా కానీ నేను పర్వాలేదు అనుకున్నాను. బాబా పైన ఉన్నటువంటి నిశ్చయం, బాబా ఏదైతే అన్నారో అది నేను చెయ్యాలి. మళ్ళా దాది బాబాకి తెలియచేశారు, బాబా ఈ రోజుటి నుండి నేను ఈ నగలను ధరించాను అని. బాబా ఏం మాట్లాడలేదు. యశోదమాతకి అయితే నచ్చలేదు, కానీ బాబా ఏమీ మాట్లాడలేదు. ఎప్పుడైతే కోడలు ధరించదో అత్తలా ధరిస్తుంది. ఈ రకంగా నేను నన్ను చూసి అనేక మంది అక్కయ్యలు కూడా ఈ నగలను పరిత్యాగం చేశారు. ఈ రకంగా త్యాగం చేయటంలో కూడా మొదటి నంబర్ నిమిత్తంగా అయ్యారు. దాది చాలా విశాలమైన మనసు కలిగినటువంటి వారు. ఏ విధంగా బాబా నేర్పిస్తారో దాది పెద్ద మనసుతో, విశాలమైన మనసుతో ఉండేటువంటి వారు. బాబాని పూర్తిగా కాపీ చేసేవారు. వారి యొక్క రాయల్టీ, విశాలమైన మనసు మనం చూడను కూడా చూడలేదు. ఎవరైనా అతిథులు వచ్చినట్లయితే మేమందరం దాదీ దగ్గరికి వెళ్ళేవారమే, ఆలోచించేవారమే, వారికి మేము ఏం తినిపించాలి అని. సాకారంగా బాబా ఎదురుగా కర్ణాటక మరి ఆంధ్రప్రదేశ్ నుండి కొన్ని చోట్ల సేవా కేంద్రాలు తెరవటం జరిగినది. అక్కడ నుండి అన్నయ్యలు అక్కయ్యలు రావటం వెళ్ళటం బాంబే క్రాస్ చేస్తూ ఉండేవారు. అయితే దాదీని కలుస్తూ ఉండేవారు. దాదీ వారికి చాలా బాగా పాలన చేసేటువంటి వారు. దాదీ మరజీవ జన్మ చాలా నష్టతో ఉండేది. లౌకిక జన్మ పూర్తిగా మర్చిపోయారు. ఒకసారి కర్ణాటక నుండి కొంతమంది అన్నయ్యలు అంకయ్యలు వచ్చారు. వారిలో ఉన్నటువంటి ఒక చిన్న అక్కయ్య అన్నారు, మేము కర్ణాటక నుండి వచ్చాము, మేము బాబాయ్కి కోడల్ని కలవాలనుకుంటున్నాము అని. ఆ అక్కయ్య వచ్చి దాదీకి సందేశాన్ని ఇచ్చారు. దాది అన్నారు, వారికి చెప్పండి బాబా యొక్క కోడలు చనిపోయినది అని. ఆ అక్కయ్య ఆశ్చర్యంతోనే దాదీని చూస్తూ అక్కడే నిలబడిపోయారు. దాదీ మరలా అన్నారు, వెళ్ళండి, వెళ్ళి చెప్పండి అని. ఆ అక్క ఏం మాట్లాడలేకపోయింది. కొంచెంసేపు అయిన తర్వాత దాదీ తయారయ్యి బయటికి వచ్చి అన్నారు, చూడండి, ఏ రోజటి నుండి ఈ ఆత్మ బాబా వారిగైందో ఆ రోజటి నుండి బాబా యొక్క కోడలు చనిపోయింది. నేను బాబాకి కోడల్ని కాదు, బాబాకి అమ్మాయిని ఉన్నాను. వారసత్వం కోడలికి ఇవ్వరు, అమ్మాయికి లభిస్తుంది. ఈ రకంగా మరజీవ జన్మ యొక్క నష ఏదైతే ఉన్నదో అది దాది యొక్క వ్యవహారంలో కనిపించేది. దాదిని చూడగానే మేము ఇది నేర్చుకున్నాం. దాది ఎంత నష్టమోహ అంటే ఎప్పుడూ కూడా పాత విషయాలని గుర్తు చేసుకునేవారు కాదు. పాత విషయాలు గడిచిపోయినది, కేవలం బాబా యొక్క జీవితం. ఇది బాబా ఇచ్చినటువంటి జీవితం ఎంత అలౌకికమైనది అని గుర్తుంచుకునేటువంటి వారు. ఇంకా దాది యొక్క నష్టమోహ స్థితి కూడా చాలా ఉన్నతమైనది. దాదీకి ఇద్దరు అబ్బాయిలు. బాబా సమర్పితం చేయిన తర్వాత మొత్తం పరివారంతో సహా వారు కూడా సమర్పితం అయ్యారు. ఒక అబ్బాయి కరాచీలో చేర్చక్ నుండి వచ్చారు. వారి శరీరాన్ని వదిలారు. దాదీకి ఇద్దరు అబ్బాయిలు. బాబాకి సమర్పితమైన తర్వాత మొత్తం పరివారం కూడా సమర్పితమయ్యారు. ఒక అబ్బాయికి కరాచీలో స్మాల్ పాక్స్ రావటంతో శరీరాన్ని వదిలారు. రెండో అబ్బాయి పేరు గంశా. వారిని గన్సీ అని అంటూ ఉండేవారు. అతడు కూడా ఆ ఊళ్ళో అందరితో పాటే వచ్చారు. ఎప్పుడైతే నారాయణ దాదా బాంబేకి వెళ్లారో అతడు తన తోడు తీసుకుని వెళ్లారు, నేను ఇతన్ని చదివిస్తాను, సంభాళన చేస్తాను అని. అతడు ఆ తన పిల్లవాడు అని అనుకుంటాను అని అన్నాడు. ఆయన నారాయణ దాదా దగ్గరే ఉండేటువంటి వారు. ప్రతి ఆదివారం దాదా దగ్గరికి అంటే బాంబే సెంటర్కి వచ్చేవారు. వారి యొక్క అమ్మ బ్రిజేంద్ర దాదీతో అతనికి చాలా ప్రేమ ఉండేది. బాబా పట్ల కూడా తగినటువంటి నిశ్చయము ఉన్నది. ఆ సమయంలో 35 సంవత్సరాలు వచ్చింది. మరి అన్నారు, నాకు వివాహం చెయ్యలేదు, నేను వివాహం చేసుకోను, యోగిగా ఉంటాను అని. అతనికి ఆ సమయంలో అతనికి 35 సంవత్సరాల వయసు వచ్చినది. అన్నారు, నేను వివాహం చేసుకోను, యోగిగా ఉంటాను అని. బాబాతో చాలా ప్రేమ ఉండేది. బాబా కూడా వారికి చాలా ప్రేమ చేసేవారు. దాది చెప్తూ ఉండేటువంటి వారు, ఎప్పుడైతే చిన్నప్పుడు బాల్యంలో బాబా వచ్చినప్పుడు చూడటంతోనే పరిగెత్తేవాడు. అతన్ని ఆపటం చాలా కష్టంగా ఉండేది. బాబా ఒడిలో తీసుకునేటువంటి వారు. అంత ప్రేమ బాబాతో అతనికి ఉండేది. పెద్దవటంతోనే అతను కూడా పెద్దయిన తర్వాత అతనికి కూడా స్మాల్ పాక్స్ వచ్చినది. అప్పుడు బాంబే హాస్పిటల్లో ఉంచారు. బాబా కూడా ఆ సమయంలో బాంబేకి వచ్చారు. పిల్లలకి తెలిసింది బాబా వచ్చారు, నేను బాబాను కలవాలి అని అనుకున్నారు. విశ్వకిషోర్ బాబు అన్నారు, కాదు బాబా అలాంటి చోటకి వెళ్ళకూడదు అని. ఆ రోగం అంటూ రోగము అందరికీ వ్యాపిస్తుంది అని బాబా అన్నారు. పిల్లలు గుర్తు చేయటము, బాబా వెళ్ళకపోవటం, ఇది ఎలా జరుగుతుంది, తప్పకుండా వెళ్ళాలి అని అన్నారు. అయితే బాబా వారిని కలవటానికి వెళ్ళారు. ఎప్పుడైతే హాస్పిటల్ లోపలికి వెళ్ళారో బయట ఇంజెక్షన్ ఇచ్చేవారు సేఫ్టీగా. బాబా అనేవారు, వద్దు నేను ఇలాగనే వెళ్తాను అని అన్నారు. బాబా లోపలికి వెళ్ళటంతోనే ఆ పిల్లవాడు ఎంతో సంతోషపడిపోయాడు. ఒక్కసారి బాబా దగ్గరికి వచ్చేశాడు. ఎంత ఆయనకి ఎంత అనిపించిందంటే కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు వచ్చేసినాయి. ఆ ఆనంద బాష్పాలు ఎవరు కూడా ఆపలేకపోయారు. గ్లూకోజ్ ఎక్కిస్తే శరీరానికి ఎంత శక్తి వస్తుందో అంత ఆనందం కలిగింది. ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు. దాదా అడిగారు, గన్సీ ఆకలిగా ఉన్నదా అని. బాబా దగ్గర నేను వతంలో ఉన్నాను, బాబా నాకు చూబి రసం తాగిస్తున్నారు, నా పొట్ట నిండుతుంది అని అన్నాను. శివబాబా అతని దగ్గర అతన్ని వతంలో పిలిపించుకొని తినిపిస్తున్నారు అని చెప్పారు. బాబా దాదీతో అన్నారు, మీరు పూర్తి సమయం వీరి గురించి అటెన్షన్ ఇవ్వండి అని. దాది బాబాని కలిసిన కొద్దిసేపటికే వెళ్ళిపోయారు. మళ్ళీ హాస్పిటల్లో వారి దగ్గర కూర్చుని ఉన్నారు. ఎప్పుడైతే శరీరం వదిలే సమయం వచ్చిందో డాక్టర్లు అడిగారు, దాదీని డాక్టర్లు అడిగారు దాదీతో అన్నారు, మీరు ఎవరిని పిలవాలనుకుంటున్నారు వాళ్ళని పిలవండి అని. డాక్టర్ అడిగారు, మీరెవరు ఉన్నారు అని. దాది అన్నారు, నేను వారి యొక్క తల్లిని అని. డాక్టర్ అడిగారు, స్టెప్ మదరా అని. దాది అన్నారు, కాదు రియల్ మదర్ని అని. డాక్టర్లు కూడా చాలా ఆశ్చర్యపోయారు. తల్లి అయి ఉండి కూడా ఆమె ముఖంలో అసలు ప్రభావమే లేదు, అలజడే లేదు. ఆ సమయంలో విశ్వకిషోర్ దాదా కూడా వచ్చారు. ఎప్పుడైతే అంతిమ సమయం వచ్చిందో అప్పుడు అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. దాది అయితే తెలిసిన ఆత్మ వెళ్ళిపోయిందని అనుకున్నారు. నర్స్ అయితే పరిగెత్తుకొని వెళ్ళి ఇంజెక్షన్ ఇవ్వటానికి వచ్చారు. దాది అయితే ఒక చేత్తోనే పట్టుకుని ఉన్నారు. ఈ కార్యక్రమాలంతా కూడా పూర్తి అయిపోయిన తర్వాత స్నానం చేసిన తర్వాత బాబా దగ్గరికి వచ్చారు. బాబా మొత్తం సమాచారం అంతా విన్నారు. అడిగారు, బాబా గన్సీ ఎప్పుడైతే శరీరం వదిలాడో అప్పుడు నాకు సంతోషమేక ఎలా ఎలా ఉన్నది అని. బాబా అన్నారు, ఆ ఆత్మ చాలా సంపాదన చేసుకుని వెళ్ళిపోయింది కాబట్టి సంతోషమే కళ్ళతో ఉన్నాను అని అన్నారు. ఈ రకంగా దాది నష్టమోహ యొక్క స్థితిని చూసి మేము నేర్చుకున్నాం నష్టమోహగా ఎలా ఉండాలి అని. దాదీలాగా సుందరమైన క్లాస్ చేయించాలి అని. దాది ఎప్పుడైతే క్లాస్ చేయించేవారో అందరూ కూడా విగ్రహాలుగా కూర్చుండేవారు. ఎలా అంటే యజ్ఞ ఇతిహాసాలు ఎవరూ కూడా ఇంత బాగా వినిపించేవారు కాదు అన్నట్లుగా. బాబా అనేటువంటి వారు కక్కుకా చోర్ సో లక్కుకా చోర్ అంటే, ఒక రూపాయి దొంగతనం చేసిన దొంగనే 100,000 రూపాయలు దొంగతనం చేసిన దొంగనే అని. దాది ఈ విషయం పైన బాగా అర్థం చేయించారు. మరి కర్మల యొక్క గుహ్య గతిని కూడా అర్థం చేయించారు. లౌకిక ఆఫీసులో పనిచేసేటువంటి కొంతమంది అన్నయ్యలు అప్పుడప్పుడు పెన్ను పెన్సిల్ స్టేషనరీ వస్తువులు సెంటర్కి తీసుకొచ్చేవారు. అయితే దాది చాలా అటెన్షన్ ఇచ్చేవారు. అడిగేవారు, మీరందరూ ఎక్కడి నుండి తీసుకొస్తున్నారు అని. వాళ్ళు అనేవారు, మేము ఆఫీసులో నుండి తీసుకొస్తున్నామని. దాది అనేవారు, ఆఫీసులో ఉన్న వస్తువులు ఆఫీసులోనే ఉంచండి అని. దాది అందరూ తీసుకుని వెళ్తున్నారు, బాస్ కూడా తీసుకుని వెళ్తున్నారు అని చెప్పేవారు. దాది అనేవారు, అందరూ దొంగతనం చేస్తూ ఉంటే అది చూసి మీరు కూడా దొంగలుగా అవుతారా? భాగ్యం తయారు చేసుకోవటం అంటే అర్థం ఇది కాదు. భాగ్యం తమ ధనంతో తయారు చేసుకోవాలి. అంటే ఇలాగా దొంగతనంగా వస్తువులను తీసుకురావద్దు. ఎందుకంటే బాబా అనేవారు కక్కుకా చోర్ సో లక్కుకా చోర్ అని. కలియుగంలో ఉన్నప్పటికీ కూడా వారు కలియుగంలో ఉన్నారు, మనమైతే సంగమయుగిలో ఉన్నాము కాబట్టి మన కర్మలు చాలా శ్రేష్టంగా ఉండాలి అనేటువంటి వారు. దాది కర్మల ద్వారానే అన్ని నేర్పించేవారు. దాది యొక్క యుగల్ విదేశంలోకి వెళ్ళిపోయారు. వారి నుండి వారు అక్కడ ఉండి ఇంకొకరిని వివాహం చేసుకున్నారు. ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత బాంబేకి వచ్చారు. దాదీకి ఫోన్ చేశారు. వారిని అడిగారు, బ్రిజేంద్ర ఉన్నదా అని. దాది అడిగారు, మీరెవరు ఉన్నారు అని. ఎందుకంటే ఇలాగా దాదీని పేరుతో ఎవరు కూడా పిలవరు. వారు అన్నారు, నేను కిషన్ ఉన్నాను అని, కిషన్ అని. దాది అడిగారు, ఏం పని ఉన్నది అని. వారు అన్నారు, ఆమెని కలవాలి అని. దాది అన్నారు, నేనైతే మిమ్మల్ని కలవాలనుకోవటం లేదు అని ఇలా చెప్పి ఫోన్ పెట్టేశారు. ఈ రకంగా దాది ఎంత నష్టమోహగా ఉన్నారనేది రుజువవుతుంది. ప్రపంచంలో ఏ నారీ కూడా ఇలా మాట్లాడరు. ఎందుకంటే స్త్రీకి తన భర్తే మరియు పిల్లల పట్ల మోహం యొక్క సంఖ్యలు ఎక్కువగా ఉండేది. కానీ దాది ఈ రెండు సంఖ్యలని ఎంత ఈజీగా ముక్తులుగా అయ్యారు అంటే ఇదే ఉదాహరణ ఉన్నది. బాబా అనేటువంటి వారు తమ కర్మలతో నేర్పించాలి. దాది ప్రాక్టికల్గా కర్మల ద్వారా నష్టమోహ యొక్క పాఠాన్ని అందరికీ తెలియచేశారు. కొలాబాలో ఉన్నాం. ఆ తర్వాత సేవా కేంద్రంలో అటు ఇటు వెళ్తూ ఉండేవారు. దాది అయితే దేహంతో పూర్తిగా అతీతంగా ఉండేటువంటి వారు. చివరిగా జనవరి 1, 1990లో ఈ పార్థివ దేహాన్ని కూడా త్యాగం చేశారు. ఈ విధంగా బృజేంద్రదాది తన యొక్క జీవితంతో మనందరికీ కూడా ఎంతో ప్రేరణ ఇస్తూ ఉన్నారు. ఓం శాంతి.